జీవితమే కాకుండా అసలు జీవితం మొత్తము కూడా ప్రకృతి యొక్క అనుశాసనంలో బంధింపబడి ఉంటుంది. ప్రకృతి యొక్క అనుశాసనంలో బంధింపబడి ఉన్నటువంటి ఈ జీవితము ఒక విశేషమైనటువంటి ఉద్దేశ్యం కోసము ప్రయోగింపబడటానికి ప్రయత్నించటము సాధన యొక్క ఉద్దేశం. సంవత్సరానికి ఒకసారి మాత్రమే ప్రకృతి ఈ అవకాశాన్ని ఇస్తుంది. దుర్గాష్టమి నాడు, మహాదుర్గాష్టమి నాడు, దేవీ నవరాత్రులలో కరెక్ట్గా 12:00 ఓ 2 నిమిషాల పాటు మీరు మౌనంగా ఉండగలిగితే ఆ గురువు మీకు ఏం చెప్పదలుచుకున్నాడో, మీ ద్వారా ఏం చేయించదలుచుకున్నాడో అది మీకు బోధపడదు, అది జరుగుతుంది. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీకు ఇవాళే అర్థమైపోయింది అనుకోండి మీరు సంవత్సరంలో ఏం చేయగలో, అది తప్పు. మీకేమీ అర్థం కాదు, మీరు మౌనంగా ఉంటారంతే. ఆ 2 నిమిషాలలో జరగవలసిందేదో జరుగుతుంది. జరిగిన తర్వాత ఆ జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి మార్పు మీరు ఉపయోగించుకోగలిగితే రాబోయే మళ్ళీ దుర్గాష్టమి వరకు మీ జీవితము చాలా విశేషమైనటువంటి ఉద్దేశ్యముతో అతి స్పష్టమైనటువంటి నిర్ధారణలతో ఒక ప్రత్యేకమైనటువంటి ఒరవడితో ఇవాళ 12:00 సాగుతుంది. ఆ ఒరవడి ఏమిటో, దానికి తగినటువంటి ప్రయత్నాలు మీరు ఎలా చేయాలో మనం అర్థం చేసుకుని ఆ టైం దగ్గర పడినప్పుడు ఎప్పుడు వాళ్ళు మౌనంగా ఉండమంటారో ఆ క్షణం నుంచి మనం మౌనంగా ఉందాం. ప్రకృతిలో ఖనిజ స్థితి, రాళ్ళు, రప్పలు, కొండలు, అదొక స్థితి ఉంది, అదొక చేతనత్వం. హిమాలయాల్ని మనం చాలా గౌరవిస్తాం, వింధ్య పర్వతాలని మనం చాలా గౌరవిస్తాం, శ్రీశైలంలో ఉన్నటువంటి పర్వతాలని మనం చాలా గౌరవిస్తాం, వెంకటేశ్వర స్వామి నిలయం ఉన్నటువంటి ఆ ఏడు కొండలకి చాలా విశిష్టమైనటువంటి గౌరవాన్ని మనం ఆపాదిస్తాం. కొన్ని రాళ్ళు పూజింపబడతాయి దేవాలయాల్లో ఉన్నటువంటి రాళ్ళు, కొన్ని చాలా అందంగా అద్భుతంగా ఉన్నటువంటి రాళ్ళు ఉంటాయి, మొజాయిక్ టైల్స్, వాటిని బాత్రూమ్స్లో వాడతాం. మనిషి జీవితంలో ఎలాగైతే ఆటూ పోట్లు ఉంటాయో, కొందరు మహాత్ములు, కొందరు పనికిరాని వాళ్ళు, కొందరు సాధారణ పురుషులు ఎలాగైతే ఉంటారో, రాళ్ళల్లో కూడా అంతే కదా. ఓ దత్తస్వామి రూపంతో చెక్కబడినటువంటి రాయి, ఒక రాముడు రూపంలో చెక్కబడినటువంటి రాయి, దాని యొక్క విశిష్టత దానికి ఉంది. ఓ దేవాలయంలో ఉన్నటువంటి రాయి ముక్క, ఓ రోడ్డు మీద పడి ఉన్నటువంటి ఓ రాయి ముక్క, దేని విలువ దానికి ఉంది. అంచేత రాళ్ళకి కూడా మనకి ఉన్నటువంటి జాతకాలు ఉంటాయి, మహర్ జాతకాలు కలిగినటువంటి రాళ్ళు ఉంటాయి. కాశీలో ఉన్నటువంటి శివలింగం ఎంత అద్భుతమైనటువంటి భాగ్యానికి నోచుకుందో చూస్తూనే ఉన్నాం కదా మనం. ఈ ఖనిజ స్థితికి సంబంధించినటువంటి చేతనత్వము మన స్థూల శరీరంలో ఉంటుంది. కొంచెం ఆ వివరణని అర్థం చేసుకోండి. ఏం చెప్పాను నేను, మనకి కూడా ఒక స్థూల శరీరం ఉంది, కంటికి కనిపిస్తున్నటువంటి స్థూల శరీరము. ఈ శరీరము ఖనిజాలతో నిర్మింపబడి ఉంది, ప్రకృతిలో ఉన్నటువంటి అనేక ఖనిజాలలో ముఖ్యమైనటువంటి కొన్ని ఖనిజాలు, ముఖ్యంగా ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్, ఫాస్ఫరస్, సల్ఫర్, ఒక కొంచెం క్లోరిన్, ఐడిన్, బ్రోమిన్, ఇంతే ముఖ్యంగా ఉండేవి. అతి స్వల్ప పరిణామంలో కొంత కాల్షియము, కొంత ఐరన్, ఖనిజాలు మన మానవ శరీరంలో ఉన్నాయి. ఈ ఖనిజాలను ఉపయోగించుకోవటం ఎలా అంటే, మానవ శరీరాన్ని ఉపయోగించుకోవటం ఎలా, ఇది ఒక సమస్య. ఎందుకు ఇది ఒక సమస్య అవుతుంది? మనందరి జీవితాలలో స్థిరముగా కూర్చుని చేయవలసినటువంటి పనులు సకాలంలో ఏ విధంగా చేయాలో అలా చేయాలని అందరికీ ఉంటుంది. శరీరం విందు ఎట్టి పరిస్థితుల్లోనూ గుడాకేశ, అర్జునుడికి అదొక పేరు, నిద్రను జయించినటువంటి వాడు. నిద్ర అంటే తమో గుణం. తమో గుణం అంటే ఏంటి? ప్రమాదము, ఆలస్యము, మోహము, ఇవి మూడు లక్షణాలు. ప్రమాదము, ఏది చేయకూడదు అది చేస్తాడు, చాలా జాగ్రత్తగా ఆలోచించి చివరికి ఏది చేయకూడదో ఆ పని చేయాలనిపిస్తుంది. ఆలస్యము, చేద్దాంలే తొందర ఏముంది. మోహము, దేని మీద అవుతే ఆప్యాయత పెంచుకోకూడదు, ఏది అవుతే అనవసరమో దాని మీద ఆప్యాయత పెంచుకోవడం. మన శరీరంలో ఉన్నటువంటి, స్థూల శరీరంలో ఉన్నటువంటి ప్రమాదాలు ఇవి మూడు. ఈ మూడు కాస్త జాగ్రత్తగా అతి జాగరూకతతో ఈ సంవత్సరం మొత్తం, మళ్ళీ పై సంవత్సరము దుర్గాష్టమి వరకు మీరు చూసుకోకండి, చూసుకోండి. ఒకటి ఆలస్యము. అనేకసార్లు నేను చెప్తూ ఉంటాను, నేను తక్షణమే మీరు చేయాలి ఏ పనైనా. చేయలేని పరిస్థితి వస్తే వేరు, ఆరోగ్యం బాగోలేదు, చేయలేని పరిస్థితి ఏర్పడింది, కొన్ని సామాజికమైనటువంటి నియమాలు ఉంటాయి, కొన్ని శాస్త్రాలు ఏర్పరిచినటువంటి నియమాలు ఉంటాయి, కొన్ని పనులు మనం చేయలేము కొన్నిసార్లు. అలాంటి పరిస్థితులు వదిలేసి మిగతా టైం అప్పుడు ప్రకృతి గురువులు మనకు అందించినటువంటి కార్యక్రమాలలో ఎట్టి పరిస్థితుల్లోనూ జాగు జరగకూడదు అన్నటువంటి ఒక సంకల్పం ఈనాడు మీరు తీసుకోండి. తక్షణమే చేస్తాం ఏ పనైనా, అది ఏ పనైనా కావచ్చు. బట్టలు చిరిగిపోయాయి, కాస్త జేబు రుమాలు చిరిగిపోయింది, కుట్టుకోవాలి దాన్ని. రేపు కుట్టుకోరు, ఆ క్షణమే కుట్టుకుంటారు. కానీ అది గాయత్రి జపం చేసే టైం అయినప్పుడు మరి తక్షణమే కుట్టుకోమన్నారు కదా మాస్టారు, అందుకని కుట్టుకుంటున్నాను అంటే అది ప్రమాదకరమైనటువంటి నిర్ణయం. తమగుణంలో. అంచేత ఆ భావన మాత్రం మీరు కాస్త జాగ్రత్తగా గుర్తుంచుకుంటూ తక్షణమే అనేటటువంటి భావన ఆచరణలో చూపించండి. అది ఏ విషయంలోనైనా కావచ్చు, పిల్లలకి స్కూళ్ళకి ఫీజు కట్టాలి, ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాలి, టెలిఫోన్ బిల్ కట్టాలి, ఏదైనా. ఇవాళ బిల్ వస్తే అవాళే బిల్ కట్టేయడం, గ్యాస్ అయిపోయింది వీలవుతే అవాళే గ్యాస్కి ఆర్డర్ ఇవ్వటం, వీలవుతే తెచ్చేసుకోవటం. అంటే మీ జీవితాలలో తమో గుణము యొక్క ప్రభావాన్ని ఎంత మీరు తగ్గించుకోగలుగుతారో అంత తగ్గించుకోండి. అదే మొదట నేను మీకు చెప్పేటటువంటి పాఠం. రెండు, ఇంకోటి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ తమో గుణం యొక్క ప్రభావంలో పని మొదలెడతాం మనం. పని మొదలెట్టగానే కాస్త అలా పచాలు చేసి రావాలని ఉంటుంది, ఒక కప్పు టీ తాగాలని ఉంటుంది, ఒక కప్పు కాఫీ తాగాలని, వాళ్ళు లేకపోతే మిమ్మల్ని బలవంతం చేసేవాళ్ళు ఉంటారు, డిస్టర్బ్ చేసేవాళ్ళు. పని మొదలెడితే భోజనానికి టైం అయినా మీరు నీరసించిపోయి పడిపోతే తప్ప, లేకపోతే బంధువులు వచ్చారు ఈ వంగ పెట్టి వాళ్ళని భోజనానికి కొట్టించవచ్చు అనుకోకండి, భగవంతుడుతో సమానం అతిథి. అంచేత కామన్ సెన్స్ ఉపయోగించుకుంటూ మీరు చేయవలసినటువంటి కార్యక్రమాలలో ఒక పని మొదలెట్టిన తర్వాత సాధ్యమైనంత వరకు ఆ పని పూర్తవుతే తప్ప ఆ పని వదిలిపెట్టకండి. సాధ్యమైనంత వరకు అన్నాం, ఓ పెద్ద మహాపురాణం చదవాలనుకోండి 2000 పేజీలది, అది ఎలా మీరు చదవలేరు ఒక పూటలో ఒక రోజులో. కానీ ఆ భావం అర్థమవుతుందన్న ఏదైనా ఒక విషయాన్ని చేతిలోకి మీరు తీసుకుంటే, ఏ విషయమైనా సరే, ఇప్పుడు గాయత్రి మహావిజ్ఞాన్ చదివారు మీరు వారం రోజుల్లో, నవరాత్రులు కనుక మీరు నాకు చెప్పలేదు మీరేం చదివారు, 3 వాల్యూమ్స్ నేను చెప్పటం అయిపోయాక వారం రోజుల్లో మీరు చదివేసుకున్నారు కదా. ఆ చదివినటువంటి ఆ గాయత్రి మహావిజ్ఞానంలో ఏం చదివారు? ఇంచేత అలాంటివి వస్తాయి, ఏదో పెద్ద అవాంతరం వస్తూ ఉంటుంది, క్రికెట్ మ్యాచ్, ఇంకోటి ఏదో చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంటూ ఉంటుంది. మీరు గీతలు గీసుకోవటం నేర్చుకోండి. మానవ శరీరం లభించిన తర్వాత కొన్ని కోట్ల కోట్ల సంవత్సరాల తర్వాత ఈ 1.5 సంవత్సరాల కాలము మిగిలింది, చాలా బాగా ఉపయోగించుకున్నాం మనం, లేకపోతే ఈ పరిస్థితి రాదు. నేను వికరించడానికి ఏం చెప్పటం లే, నిజంగానే చెప్తున్నా, లేకపోతే ఇక్కడ ఎందుకు కూర్చుని ఉంటాం మనం ఈ టైం ఇప్పుడు. కానీ అది సరిపోదు. 70 మార్కులు వస్తే ఏమనిపిస్తుంది? 75 మార్కులు రావాలనిపిస్తుంది. 75 వస్తే ఆ యాంగిల్లో చెప్తున్నాను, మిగతా మానవ జాతిలో ఉన్నటువంటి వ్యక్తిత్వాల కంటే, ప్రాణుల కంటే, అనేక ఆధ్యాత్మిక సంస్థల్లో ఉన్నటువంటి వ్యక్తుల కంటే మీకు ఎక్కువ అవగాహన ఉంది, అందులో డౌట్ ఏం లేదు కదా. కానీ ఆ అవగాహనని మీరు ఏ విధంగా ఉపయోగించుకోగలుగుతున్నారు, అది ఆ తమో గుణం యొక్క ఆలస్యం, నిద్ర, దాని ప్రభావంలో మనం చేయలేకపోతున్నాం. దీన్ని ఈ క్షణం నుంచి, ఈ సంవత్సరంలో ఈ ఆలస్య, నిద్ర, మోహాన్ని నా దరిదాపులకి రానివ్వను అనేటటువంటి ఒక సంకల్పం. ఈ సంకల్పంతోనే దుర్గా సప్తశతిలో మహాకాళి ప్రథమ చరిత్రంలో క్లీమ్ అనేటటువంటి బీజం యొక్క వివరణగా మధు కైటభ వధ జరిగింది. ఏ విధంగా జరిగింది? మహావిష్ణువు నిద్రపోతున్నాడు, మనమే కాదు నిద్రపోయేది పాపం, ఆయన నిద్రపోతున్నాడు. కానీ నిద్రపోయే ముందు ఆయన పని చేసి వెళ్ళాడు. ఏం చేసి వెళ్ళాడు? ఆయన బొడ్డులోంచి బ్రహ్మదేవుడిని పుట్టించి వెళ్ళాడు, నిద్రపోయాడు. ఇంకా బ్రహ్మదేవుడు ఏం చేయాలి? సృష్టి చేయాలి. సృష్టి చేయాలి అంటే నిద్రపోతున్నటువంటి విష్ణువు యొక్క చెవులలోంచి మధు కైటభులు అనేటటువంటి ఇద్దరు దైత్యులు బయటకు వస్తారు, సృష్టి కార్యక్రమానికి అడ్డు తగులుతారు. నిద్రాస్థితిలో, ప్రమాదకరమైనటువంటి స్థితులలో మనస్సు ఇంకో చోట ఉన్నప్పుడు విన్నటువంటి శబ్దాలు ఎప్పుడూ కూడా తప్పే అవుతాయి. శబ్దము ద్వారే సృష్టి ఉత్పత్తి అవుతుందని కదా చెప్తున్నాం, గాయత్రి మంత్రం యొక్క శబ్దోచ్చారణ వల్లే. గాయత్రి మంత్రం ఆయన ఎంత శబ్దోచ్చారణ చేస్తున్నా కూడా పరిపాలనా శక్తి నిద్రపోతుంది కనుక సృష్టి కార్యక్రమం ఆయన చేయలేకపోయాడు. చేయలేకపోవటానికి కారణం ఏంటి? విన్నది ఆచరణలో పెట్టలేకపోయాడు. దాన్ని పెట్టడానికి ఆయన తపస్సు చేశాడు. తపస్సు ఏ విధంగా చేశాడు? నిద్రాదేవిని ఉపాసన చేశాడు. నిద్రను ఉపయోగించుకోవటానికి ప్రయత్నం చేశాడు. మీకు స్తోత్రం వస్తుంది నిద్రాదేవి మీద. మరి ఆ దేవి చరిత్ర మీరు తిప్పి ఉంటే మధ్యలో, బ్రహ్మ విశ్వదేవుణ్ణి మేల్కొల్పటానికి విశ్వదేవుని మీద ఆవహించి ఉన్నటువంటి నిద్రాదేవిని స్తుతిస్తాడు. తల్లి, నువ్వు మహామహులకే లొంగవు, నేనంత, నువ్వు మాత్రం నా మీద దయతలిచే పాపం విశ్వదేవుణ్ణి వదిలేయి, లేకపోతే నా పని జరగదు. ఈ క్లీమ్ మధుకైటభ వద ఈనాడు రాత్రి జరగాలి అష్టమి మహిషాసుర మర్దని అనేటటువంటి స్వరూపంలో జరిగేటటువంటి ఆ వ్యవహారాన్ని, తమో గుణాన్ని మనం పూర్తిగా జయించిన తర్వాత మహాలక్ష్మి, ఆ మహాలక్ష్మి ఏం చేస్తుంది, వనరులు సమకూర్చటం మొదలెట్టాం మనం. నిద్ర లేచాం, నిద్ర వదలగొట్టుకున్నాం, బిజినెస్లో దిగాం. ఇక బిజినెస్లో ఉన్నవాడికి నిద్ర పట్టదు కదా, పడుకున్నా కూడా వాడికి అవే వస్తూ ఉంటాయి. చివరికి ఏ స్థితికి వెళ్తాడు, డాక్టర్ దగ్గర పరిగెడతాడు వాడు, కాస్త నాకు నిద్రను ఇప్పించగలిగితే బాగుంటుంది అని. ప్రతి దాంట్లోనే అంతే, వాడు ఏ దాంట్లో అవుతే వాడు పైకి రావాలని అనుకున్నాడో నిద్రను జయిస్తాడు. నిద్రను జయించాక ఏ స్థితికి వెళ్తాడు, రెండో అతీత, రెండో ఎక్స్ట్రీమ్కి. ఇంకా వాడికి నిద్ర పట్టదు, వనరులన్నీ సమకూర్చుకుంటూనే ఉంటాడు. ఒక ఇల్లు కొన్నాడు, రెండో ఇల్లు కొంటాడు, రెండు ఇళ్ళు కొన్నాడు, మూడో ఇళ్ళు కొంటాడు, ఓ టీవీ కొన్నాడు, ఇంకో టీవీ కొంటాడు. ఈ గదిలో ఒక టీవీ ఉంటే ఇంకో దాంట్లో ఇంకో టీవీ, వనరులన్నిటినీ సమకూర్చుకుంటాడు. మహాలక్ష్మి అంటే సంపత్తి, కావలసినటువంటి వనరులు సంపాదించుకుంటాడు. సంపాదించుకుంటూ సంపాదించుకుంటూ ఏ స్థితిలోకి మనం వెళ్తామంటే, అసలు ఆ వనరులు ఎందుకు సంపాదించుకుంటున్నామో మర్చిపోతాం మనం. ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏముంది, మా కుర్రవాడు ఇంజనీరింగ్ చదవాలి, మా కుర్రవాడు డాక్టర్ అవ్వాలి, చాలా డబ్బు ఉన్నటువంటి వాడు మా కూతురికి భర్తగా రావాలి, లేకపోతే నా కొడుకుకి చాలా మంచి ఉద్యోగం రావాలి, అంతా కరెక్టే. ఈ కోరికల్లో తప్పు లేదు, కావాల్సిందే కూడా. ఇంకేంటంటే భగవంతుడు అంటేనే సంపూర్ణ సృష్టి యొక్క అధిపతి. ఆ భగవంతుడి యొక్క ఉపాసకుల్లో భగవంతుడి యొక్క లక్షణాలు తప్పనిసరిగా వస్తాయి. కోరికలు కోరుకోవటంలో, సుఖంగా జీవించటంలో, వనరులు సంపాదించుకోవటంలో ఏ విధమైనటువంటి తప్పు లేదు. సంపాదించుకోలేకపోవటం చేతకాంతనం. చేతకాంతనానికి భగవంతుడు భక్తి అనేటటువంటి ముసుగు మనం వేసుకోం. కానీ నేను చెప్తుంది ఏంటి, మరి ఇప్పుడు వనరులు మీరు సంపాదించుకుంటున్నారు, బాగానే ఉంది, కానీ అతి ముఖ్యమైనటువంటి వనరులు మీకు భగవత్ప్రసాదితంగా భగవంతుడిచ్చినటువంటి వనరులే మీకున్నాయి. శరీరం ఉంది, ఇది ఎవరిచ్చారు మీకు, భగవంతుడిచ్చాడు. ఈ శరీరాన్ని దేనికోసం ఉపయోగించుకుంటున్నాం మనం, అసలు ఈ శరీరాన్ని మనం ఎప్పుడైనా ఉపయోగించుకుంటున్నామా, ఈ ప్రశ్న మనం నిరంతరము ఈ సంవత్సరం వేసుకుంటూ ఉండాలి. ఏమని, కళ్ళున్నాయి, చెవులున్నాయి, ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు ఉన్నాయి, ఇవి మన వనరులు. ఇంకా ఏవి సంపాదించుకున్నా దీంతోనే సంపాదించుకుంటాం మనం. అందుకే గాయత్రిని ఐదు ముఖాలు గల, పది చేతులు గలటువంటి మహాశక్తిగా వర్ణిస్తాం. సావిత్రి మహాశక్తిగా, పంచముఖి దేవతగా, పది భుజాలు కలిగినటువంటి దేవతగా వర్ణిస్తాం. అంతకంటే ఎక్కువ లేవు, అంతకంటే ఎక్కువ మీరేం చేయలేరు. మీరు పొందగలిగినటువంటి సంపూర్ణమైనటువంటి వనరులు, ప్రకృతి యొక్క కోశాగారము, ప్రకృతి యొక్క సమస్త సంపద ఐదు రకాలైనటువంటి కోశాలుగా మనం విభజించుకోవచ్చు. వాటిని ఐదు కోశాలు అంట. మనం కోశాలంటే మన శరీరాలని కాదు అర్థం, అక్కడ ఐదు రకాలైనటువంటి కోశాలే. కోశాలంటే ట్రెజర్ హౌసెస్. కానీ ఈ కోశాలన్నీ ఎలా ఉంటాయంటే, ఒక కథ చదువుతూ ఉంటాను నేను చాలాసార్లు, ఆ కథ చదివినప్పుడల్లా కూడా ఆ కథ అర్థమయ్యి అర్థం కానట్టు ఉంటుంది. ఇప్పుడు అలాగే ఉంది నా పరిస్థితి. ఒక రాజాదిరాజు మహాచక్రవర్తి, యుగ యుగాలుగా వాళ్ళ వంశంలో అందరూ చక్రవర్తులే. కారణం ఏంటి అంటే, వాళ్ళు ఎన్నుకునేటటువంటి ప్రధానమంత్రి, ఇంకా అంతకంటే మించిన తెలివైనటువంటి వాడు ప్రపంచంలో లేకుండా ఉండేటట్టు వాళ్ళు చూసుకుంటారు కండిషన్ అది. అంచేత వాళ్ళు రాజాదిరాజులు అయ్యారు. ఒకనొక కాలంలో, ఒకనొక ఆ వంశానికి చెందినటువంటి మహాచక్రవర్తి కాలంలో ప్రధానమంత్రి చనిపోయాడు. ఇప్పుడు ఎవడవ్వాలి ప్రధానమంత్రి? ప్రపంచంలో అందరికంటే చాలా తెలివైనటువంటి వ్యక్తి ప్రధానమంత్రి అవ్వాలి. యాజ్ యూజువల్ అడ్వర్టైజ్మెంట్, అప్లికేషన్స్, ప్రాసెసింగ్ జరగాల్సిన తతంగం అంతా జరిగిపోయాక నలుగురు సెలెక్ట్ అయ్యారు. ఫైనల్ టెస్ట్. నలుగురిని ప్రధానమంత్రి చేయలేరు కదా, ఎవడో ఒకడే ఉంటాడు, మిగతా వాళ్ళందరూ కూడా మినిస్టర్సే, ప్రైమ్ మినిస్టర్స్ ఎవరు. నలుగురిని ప్రధానమంత్రి చెయ్యాలి అని అనుకున్నప్పుడు, సరే మీకు రేపు పొద్దున మేము టెస్ట్ చెప్తాను, మీరందరూ కూడా ఎవరితోనూ మాట్లాడకండి, ఎవరికి ఇవ్వబడినటువంటి గెస్ట్ హౌస్లో మీరు ఉండండి. ప్రైమ్ మినిస్టర్ పోస్ట్కి సెలెక్ట్ కాబోతున్నటువంటి వ్యక్తులకు ఎన్ని రకాలైనటువంటి సుఖాలు అవి ఇస్తారు కదా, అవన్నీ ఇచ్చాడు రాజు. నెక్స్ట్ డే పరీక్ష. ఒక రూమర్, రూమర్ అంటే ఏంటి, పుకారు బయలుదేరింది. ఏంటి, పెద్ద పరీక్ష ఏం పెట్టబోటం లేదు రాజు, ఒక స్పెషల్ తాళం తయారు చేశాడు రాజు, ఆ తాళాన్ని ఎవరైతే తెలవగలుగుతారో వాడు ప్రైమ్ మినిస్టర్ అవుతాడని. ఇదేంటి పరీక్ష అనుకున్నారు నలుగురు. కానీ పుకారు ఏమో, ఏది నిజమో ఏది అబద్ధమో ఎలా తెలుస్తుంది. అందువల్ల ఏం చేశారు, ఎన్ని రకాలైనటువంటి తాళం చెవులు ఉన్నాయో, గాడ్రేజ్ లాక్, అలీఘర్ తాళాలు, ఈ తాళాలు, ఆ తాళాలు అన్నీ తెప్పించుకున్నారు వాళ్ళు. అది ఇది ఎలా ఉంటుంది, ఏం మ్యాజిక్లు ఉంటాయి, ఎలా చేయాలి అన్నీ చూశారు. మళ్ళా అనుమానం, అసలు అది పరీక్ష కాదేమో, అసలు అలాంటి ప్రశ్న ఎందుకు ఇస్తాడు. ముగ్గురు తాళాల మీద రీసెర్చ్ మొదలెట్టారు. రాత్రి, దుర్గాష్టమి రాత్రి అయి ఉంటుంది, అది మేలుకుంటే డబుల్ లాభం అని. నాలుగో వాడు కసేపు చూశాడు, తర్వాత వాడికి నిద్ర వచ్చింది, నిద్రపోయాడు. మహాకాళి ఆవహనం చేసింది, తమో గుణం వాడి మీద ఆవహించింది, నిద్రపోయాడు వాడు. పక్క వాళ్ళు అడిగారు, అదేంటి మరి నువ్వు ప్రిపేర్ అవ్వా, ఏం చేస్తావు, నాకేం ప్రిపేర్ అవ్వాలని లేదు, నేను నిద్రపోతాను అన్నాడు. సరే యాజ్ యూజువల్ తెల్లవారింది, పరీక్షకు వెళ్ళారు, పుకారు నిజమైంది. అదే టెస్ట్ వాళ్ళకి, చాలా పెద్ద తాళం, వాళ్ళు ఎప్పుడూ చూడనటువంటి తాళం, తాళం వేసింది తలుపులకి, తెరవాలి దాన్ని. వీళ్ళు తెప్పించుకున్నటువంటి తాళం చెవుల యొక్క క్యాటలాగ్లో కానీ, వీళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసినటువంటి క్యాటలాగ్లో కానీ అంత పెద్ద తాళం వాళ్ళు చూడలేదు. ఇంకా వీళ్ళు పుస్తకాలు తిరగేయటం మొదలెట్టారు, ఏమవుతుంది ఏమవుతుంది ఎలా అవుతుంది అని. నాలుగో వాడు మాత్రం క్రియేట్ దగ్గరికి వెళ్ళాడు, వీళ్ళు పుస్తకాలు చూస్తూ ఉంటే పీకాడు తాళాన్ని. సరే అసలు తాళం వేసి ఉంటేగా, అక్కడ తాళం అవుతే వెళ్ళాడు ఉంది, కానీ అక్కడ దేవి వేసిలేదు అక్కడ తాళం. తలుపులు తెచ్చుకున్నాడు, బయటికి వెళ్ళిపోయాడు. సరే మిగతా వాళ్ళందరూ యాజ్ యూజువల్ లోపల మండుతున్న పైకి మాత్రం చాలా అభినందించి, కంగ్రాచులేషన్స్, నీ అంత తెలివితేటలు మాకు లేవు, మాకు తెలుసు నువ్వు నిద్రపోయినప్పుడే నీకు సొల్యూషన్ తెలుసని, పేపర్ అవుట్ అయిపోయిందని అని ఏదో మనసులో అనుకుని, పైకి అంతా అనుకుని చివరికి అడిగారు వాడిని, నువ్వు ఏం చేసావని, ఎలా తాళం తెరిచి తెరవలేదు, నేను దగ్గరికి వెళ్ళి చూశాను, నేను తాళం వేసి ఉంది అనుకున్నారు, తాళం వేసి లేదు అక్కడ అని. ఒక్కొక్కసారి మన పంచకోశాలలో కూడా అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. మనం అనుకుంటాం తాళం వేసి ఉందని, భయంకరమైనటువంటి సాధనలు చేసేస్తూ ఉంటాం, అది చేసేస్తూ ఉంటాం, ఇది చేసేస్తూ ఉంటాం, అసలు తాళం లేదేమో కాస్త చూసుకోండి ఒకసారి, అసలు అంత గందరగోళం పడక్కర్లేదేమో. సవ్యమైనటువంటి అవగాహన జీవితం మీద, ఒక పరిపూర్ణమైనటువంటి అవగాహన కనుక మీకు ఏర్పడితే, అసలు ఏ తాళం చెవి అక్కర్లేదు, ఏ సాధనను అక్కర్లేదు. మహాలక్ష్మి సాధన ప్రపంచంలో ఉన్నటువంటి సంపూర్ణ సంపత్తి, కేవలము మానవుడి యొక్క పరిణామ క్రమానికి ఉపయోగపడటానికి మాత్రమే అని అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. అది కరెక్ట్ మాత్రం కాదు అది, కానీ మన దృష్టికోణంలో సాధకులుగా ఈనాడు ఇక్కడ సమావేశమైనటువంటి మనం ఇది నిజం అనుకోవచ్చు. ఏంటి నిజం అనుకోవచ్చు, మీరు ఏ విధమైనటువంటి సంపత్తి కొరకు ప్రయత్నించక్కర్లేదు. ప్రకృతి తన వనరుల మీద ఏ విధమైనటువంటి తాళాలు వేయలేదు. ప్రకృతిలో ఉన్నటువంటి వనరుల్ని మీరు ఉపయోగించుకోలేకపోవటానికి కారణం ఏంటి అంటే, ఉపయోగించుకోవటానికి తగిన అర్హత మీకు లేదేమో అనేటటువంటి ఒక భ్రమ మాత్రమే. మహాలక్ష్మి సాధనకి ఈ భావన చాలా ఉపయోగపడుతుంది. దానినే మీకు నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్, అనేటటువంటి ఒక ఫార్ములాతో మీకు అందించాను నేను. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అది శరీరం మనం నిర్మించుకుందాం. ఇంత అద్భుతమైనటువంటి శరీరం నిర్మించుకోవాలి అంటే శాస్త్రజ్ఞుల ప్రకారమే చూసుకున్నా కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది భౌతిక శాస్త్రజ్ఞుల దృష్టిలో. అంటే ఈ విధమైనటువంటి శరీర నిర్మాణం మనం నిర్మించుకోవటానికి మనం ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాం అన్నమాట? కనీసం 10 లక్షల సంవత్సరాలు, మినిమం మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అంటే 10 లక్షలు ఇంటూ మల్టిపుల్స్. 10 లక్షల సంవత్సరాలు కష్టపడి ఏర్పరచుకున్నటువంటి శరీరము దేనికోసం ఏర్పరచుకుని ఉంటాం అన్న అవగాహన రావటం లేదు మనకి. 10 లక్షల సంవత్సరాలు మినిమం మనము ఈ ప్రకృతి యొక్క విశాల కాలచక్ర భ్రమణములో గడిపి ఉంటే, ఖనిజ స్థితి నుంచి మెల్లిగా వృక్షస్థితికి వచ్చి, వృక్షాల్లో కూడా ఇందాక నేను చెప్పినట్టు జాతకాలు ఉన్నాయి, తులసి చెట్టుకి, రావి చెట్టుకి, వేప చెట్టుకి, వాటికి ఉండేటటువంటి గొప్పతనాలు, వాటికి ఉండేటటువంటి బాధలు వాటికి ఉన్నాయి. టేకూడు ఉందనుకోండి, దాని బాధలు దానికి, మాట్లాడితే రంపం పెట్టి కోసేస్తూ ఉంటారు. మనుషుల్లాగే కొంతమంది గంధంలాగా అరిగిపోతూ ఉంటారు. గంధంకి అంతేగా పాపం, సువాసన వేయటం దాని కర్మ. అంచేత ఖనిజానికి ఏ విధంగా అవుతే మానవీయ జగత్తులో ఉన్నటువంటి జాతక చక్రం ఉంటుందో వృక్షాలకి ఉంది. వృక్షాలకి ఉన్నట్టే జంతువులకి ఉన్నాయి. జంతువులకి ఉన్నట్టే జంతువులలో సర్వప్రథముదైన, అది తిట్టో ఏంటో నాకు ఇంతవరకు అర్థం కాలే. జంతువునాం నరజన్మ దుర్లభం అన్నది నాకు అర్థం కాలే. శిరోమణి జంతువులలో ఎవడు? మనమే. ఇంచేత జంతువులలో శిరోమణి అయ్యాము అంటే రెండు రకాలుగాను, అటు పరమ మూర్ఖత్వంలో కూడా, అటు మామూలుగా కూడా. ముల్లా నస్రుద్దీన్ గుర్తొస్తూ ఉంటాడు చాలాసార్లు. చాలా మంచివాళ్ళ భార్యలందరూ పరమగయ్యాళీలు అవుతూ ఉంటారు, ఆయన భార్య కూడా పరమగయ్యాళిదిట. 3 బంగారు నాణాలు ఇచ్చి 3 గాడిదల్ని కొనుక్కురమ్మంది. ఎందుకు కొనుక్కురమ్మందో మనకు తెలియదు. సరే, ఆయన కొనుక్కొచ్చాడు. ఎంత మూర్ఖుడైనా ముల్లా నస్రుద్దీన్ కొంచెం తెలివి వచ్చింది. నడవటం ఎందుకని ఒక గాడిద మీద తనెక్కి కూర్చున్నాడు, మిగతా 2 గాడిదలు వెనక అతలు వస్తున్నాయి. ఇంటి దగ్గరికి వచ్చాడు. ఇంటి దగ్గరికి వచ్చాక అతనికి గుర్తొచ్చింది, భార్య చెప్పింది చాలా జాగ్రత్తగా ఉండు, నువ్వు మోసపోతావు, నీకు తెలీదు 3 బంగారు నాణాలు నీకు ఇచ్చాను నేను, నువ్వు మోసపోతావేమో, చాలామంది మోసగాళ్ళు ఉన్నారు, 3 గాడిదలు తీసుకురావాలి అందిట. లెక్క పెట్టుకుంటున్నాడు. 1 గాడిద మీరు వీడు కూర్చున్నాడు, దాన్ని వాడు లెక్క పెట్టడంలే. ఎన్నిసార్లు లెక్క పెట్టుకున్నా 2 గాడిదలే. ఇల్లు దగ్గరికి వచ్చేసింది, పారిపోదంటే పారిపోలేడు. సరే, తలుపు తట్టాడు. భార్య వచ్చి తలుపు తీసింది. నువ్వే అనుకోకు, నాకు తెలుసు, నాకు లెక్కలు చాలా బాగా వచ్చు, నేను లెక్క పెట్టుకున్నాను. మరి ఎక్కడో ఒక బంగారు నాణం పోయి ఉంటుంది, నేను 2 గాడిదలే తెచ్చాను అని ఇంకా తిడుతుంది. ఇంకేదో చేతిలో ఉన్నది విసిరేయటం అది అలవాటేమో అది అనుకున్నట్ట. ఎప్పుడూ జరగని వింత ఆ రోజు జరిగింది. ఆవిడ నవ్వింది. అది నవ్వంది, 3 గాడిదలేం కర్మ, నా ముందు 4 గాడిదలు కనిపిస్తున్నారు అందిట. ప్రకృతిలో మనం కూడా ఆ గాడిదల్లాగే, ముల్లా నస్రుద్దీన్లాగే లేనిపోయినటువంటి బాధ్యతలు మన చుట్టూ పెట్టుకుని, అవి బాధ్యతలు అనుకుని పరమ మూర్ఖంగా అసలైనటువంటి లక్ష్యాన్ని మర్చిపోయామేమో. కొంచెం ఆలోచించుకోండి, మర్చిపోయాం. కానీ మర్చిపోయంలో తొందరపాటులో తప్పు చేయొచ్చు మనం. అంచేత బాధ్యతలన్నీ వదిలేసి మీరు పరిగెడతాను అంటే ఖచ్చితంగా పరిగెట్టండి. ఎక్కడికో తెలుసుకుని పరిగెట్టండి. వైజాగ్కి వెళ్ళినటువంటి నౌకర్లాగా మాత్రం పరిగెట్టకండి. కదా చెప్తూ ఉంటాను కదా నేను, ఖచ్చితంగా బాధ్యతలన్నీ వదిలేయండి, ఖచ్చితంగా పెళ్ళం పెళ్ళన్నీ వదిలేయండి, ఉద్యోగాలు మానేయండి, అన్నీ చేసేయండి, నాకేం అభ్యంతరంలే. కానీ మానేసి ఏం చేయబోతున్నారో నాకు చెప్పాలి. అది మీరు మానేసి ఏదైనా నిజంగా ఇంతకంటే గొప్ప పనులు మీరు చేయగలిగితే ఖచ్చితంగా మానేయాలి. ఎవరికి ఏది కావాలో, ఎలాంటిది కావాలో అది మానవ శరీరంలోనే జొప్పించి పెట్టింది. అది ఆ శరీరం యొక్క విచిత్రతను కనుక మనం అర్థం చేసుకోగలిగితే. అంచేది ఎక్కడికి పారిపోవాలి మనం? ఎక్కడికి పారిపోకల్లే. మనం చేయవలసింది ఏంటి అంటే ఆ మహాలక్ష్మి సాధనలో, మహిషాసురవధలో, చండముండాసురవధలో, రక్త బీజ వధలో ఆహుతులు వేశాం మనం. ఇవన్నీ దానికోసం వేశాం. రక్త బీజుడు కోస్తాం, కొన్ని ఎత్తుర్చుకబడుతుంది, మళ్ళీ ఇంకో రక్త బీజుడు తయారవుతాడు. కోరికలకు అంతుండదు. ఒక కోరిక తీరిన తర్వాత ఇంకో కోరిక, అలాంటి కోరికే అంతకంటే మహాశక్తివంతమైనటువంటి కోరికలు బయలుదేరుతూ ఉంటాయి. అంచేత కోరికల యొక్క విషవలయంలో కూరుకుపోకుండా మొట్టమొదట మనం జీవించగలిగితే. అందుకని నేను మీకు ఇచ్చేటటువంటి సలహా ఏంటి, ప్రకృతి కంటే మనం తెలివితేటలు ఉన్నవాళ్ళం కాదు. మనం ఎక్కడున్నామో అంతకంటే మంచి స్థలంలో మనం ఉండలేము. ఎక్కడున్నామో అక్కడ రక్త బీజుడు మన మీద ఆవహించకుండా ఉంటే, కోరికలు అనేవి మన మీద ఆవహించకుండా ఉంటే, ప్రకృతి మిమ్మల్ని ఎక్కడికి తోస్తోందో అక్కడికి మీరు వెళ్ళగలుగుతారు. ఇది అనుక్షణం మీరు గుర్తు చేసుకోండి. తక్షణమే పని చేయటం. రెండోది, ఏ విధమైనటువంటి కోరికలు వద్దు. సాధనాత్మకమైనటువంటి కోరికలు కూడా అక్కర్లేదు. ఎంతవరకు, ఎప్పటివరకు, లక్ష్యము మనకి తెలిసేంతవరకు. అంతవరకు మనం చేయవలసింది ఏంటి, సాధనలు చేసుకుంటూ ఉంటాం, బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉంటాం. సాధనకి బాధ్యతకి మధ్య పోటీ పడితే సాధన కంటే బాధ్యతకి ప్రాముఖ్యత ఇవ్వాలి. అది ఏదైనా కావచ్చు, అది ఎంత చిన్న బాధ్యత అయినా కావచ్చు, అది సాధన కంటే చాలా ముఖ్యము అనేటటువంటి అవగాహన. లేకపోతే మనం గాడిదెక్కిన ముల్లా నసరుద్దీనే అవుతాం. చాలా తెలివైన వాళ్ళం అనుకుంటాం, పప్పులో గాలేస్తాం. బాధ్యతలు మనకి ఇవ్వటంలోనే ప్రకృతి ఆ తెలివితేటలు చూపించింది. నువ్వు పారిపోకుండా ఉండటానికి, నువ్వు తప్పు అడుగు వేయకుండా ఉండటానికి కావలసినటువంటి రక్షణ అంతా కూడా బాధ్యతల పేరుతో మనకి అందజేసింది. మోహానికి బాధ్యతకి మధ్య తేడా మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పిల్లల్ని చదివించటం మీ బాధ్యత. వాడు ఇంజనీర్ అవ్వలేదే అని ఆడవటం ఫూలిష్నెస్. చదువుకునేవాడు మహాపండితుడవుతే ఆనందించాల్సిన పని లేదు. వాడు చదువు రాకపోతే కూడా మీరు బాధపడవలసినటువంటి పని లేదు. తలకి మించినటువంటి భారం వేసుకుని వాళ్ళ మీద డబ్బు ఖర్చు పెట్టక్కర్లేదు. అందువల్ల ఖర్చు పెట్టగలిగినంత ఖర్చు పెట్టకుండా పిసినారీతనంగా, నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్, నువ్వు చదువుకోకపోయినా నువ్వు జీవించగలవు, ముల్లా నసరుద్దీన్ అవ్వద్దు. జాగ్రత్త, మీరు అది చూసుకోండి. అక్కడ మీ బాధ్యతలు ఏమిటో, మీ సామర్థ్యం ఏమిటో, అంతవరకు మీ పిల్లల మీద కానీ, భర్త మీద కానీ, భార్య మీద కానీ, గురువుల మీద కానీ, టీచర్స్ మీద కానీ, సమాజంలో కానీ, స్నేహితుల మీద కానీ, ప్రతి చోట దీన్ని జాగ్రత్తగా మీరు బేరీజ్ చేసుకోండి. దీనికే నేను మూడు ఫార్ములాలు మీకు చెప్పాను, రకరకాలుగా చెప్తూనే ఉన్నాను. నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి మీరు, మౌనంలోకి వెళ్ళాలి. అది మాత్రం ఎందుకో నాకు చాలాసార్లు ఏమనిపిస్తుందంటే, ప్రకృతిలో కొన్ని గంభీరమైనటువంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ సమస్యలకి జవాబు లేదు. ఏంటంటే ఆ గంభీరమైనటువంటి సమస్య, పెండ్యులం తిరుగుతూ ఉంటుంది. ఇటువైపు వెళ్ళింది అనుకోండి, ఖచ్చితంగా ఏమవ్వాలి, మళ్ళా ఇటే రావాలి. ఇటు వస్తున్నటువంటి పెండ్యులం ఇక్కడ ఆగిపో అంటే ఆగదు. అది అంచేత ఖచ్చితంగా మనం అందరం పూర్వజన్మంలో భయంకరమైనటువంటి మౌనాన్ని పాటించి ఉంటామేమో అనిపిస్తుంది నాకు. అంత ఎంత భయంకరమైనటువంటి మౌనాన్ని మనం పాటించామంటే మౌనంగా ఇంక ఉండలేము మనం. అంచేత అది అంత మౌనం పాటించేసాం కదా, అంచేత ఇప్పుడు ఏమవ్వాలి, తప్పది. మౌనం పాటించగలిగి అవసరం లేకపోతే, మౌనం పాటించవలసినటువంటి అవసరం లేనటువంటి పరిస్థితులు ప్రకృతే మీకు కలగజేస్తుంది. మనం మాట్లాడుతున్నటువంటి మాటల్లో అవసరం ఉండి మాట్లాడుతున్నటువంటి మాటలు ఎన్ని? ఈ క్షణం నుంచి మాట్లాడటం మానేయండి. మీరు రకరకాలుగా చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను, అవసరమైనటువంటి మాటలు గంటలు గంటలు మాట్లాడండి, తప్పేం లేదు. ఆహారం తీసుకుంటున్నటువంటి దుర్వాసుడు నిరాహారి, 1600 మంది భార్యలు కలిగినటువంటి శ్రీకృష్ణుడు బ్రహ్మచారి. మన పురాణాలే చెప్తున్నాయి, చేయవలసినటువంటి పని మీరు చేస్తే అది బాధ్యతలు కాదు, నియమాలు కాదు, అది పూర్తిగా ఋషితుల్యమైనటువంటి జీవితమే. మాట్లాడాల్సిన అవసరం లేకుండా మాట్లాడితే అది మాత్రం ఖచ్చితంగా తప్పే. మీరు ఈ క్షణము నుంచి ఆలోచించుకోండి, మీరు మాట్లాడేటటువంటి మాటలు అవసరమేనా? అవసరం కాకపోతే కనీసం ఇక్కడ ఈ ఇంటి పరిసరాల్లో మాట్లాడకండి. చాలాసార్లు నేను చెప్తాను, అసలు ఇక్కడ మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఏముంది మాట్లాడాల్సిన అవసరం అసలు? అయితే బోర్డు మీద రాసి చూపించొచ్చామా? అంతకంటే మాట్లాడటం బెటర్. ఈ చాక్ పీసులు, ఈ బోర్డులు ఎందుకు, కాగితాలు, పెన్నులు? అర్థమైంది కదా? నిరంతర మౌనము. ఆ నిరంతర మౌనాన్ని పాటిస్తూ మీరు చేయవలసినటువంటి పని ఇంకోటి ఉంది. మహాలక్ష్మి సాధనలో ప్రకృతి మిమ్మల్ని ఎటు తోస్తోంది అది గమనించటం. ప్రకృతి యొక్క వనరులన్నీ మీవే అని తెలుసుకునే నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్ అనే ఫార్ములా. అవసరం అయితే తప్ప, అవసరం అంటే ఏంటి, ప్రాణాపాయ స్థితినే అవసరం అన్నారు మన ఋషులు. అంతకంటే తక్కువ స్థితిని వాళ్ళు అవసరం అనలే. మెహర్ బాబా 3 సార్లు యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు, అయినా ఆయన మౌనం వీడలేదు. ఆయన ఆపరేషన్స్ చేసినా ఆయన మౌనం వీడలేదు. 40 ఏళ్ళు నిరంతర మౌనంగా ఉండగలిగాడు ఆయన. మరి ఎంతో పనులు చేశాడు, ప్రపంచం అంతా తిరిగాడు, ఎన్నో బుక్స్ రాశాడు, ఎన్నో లెక్చర్స్ కొట్టాడు మౌనంగానే. డిస్కోర్సెస్ బై మెహర్ బాబా అని బుక్స్ ఉన్నాయనే మాట్లాడలేదు, అది మౌనంగానే ఆయన చెప్పినవి రికార్డు చేశారు. అంచేత ఆ మౌనము యొక్క భాషని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. సాధ్యమైనంత వరకు ఇక్కడ ఉన్నటువంటి చివర 3 రోజులు అయినా కూడా మాటలు ఆపేయండి. మీరు మాట్లాడకండి. ఏముంది మా అవుతే మీకు ఏంటి బాధ, మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది, మాట్లాడకండి అసలు, చూడండి ఏమవుతుందో. ఆ మౌనములో కనుక మీరు ఉండగలిగితే ప్రకృతి మిమ్మల్ని గురువుగా ముందుకు తీసుకెళ్తుంది. నేచర్ ఈజ్ ది మాస్టర్. మహాలక్ష్మి సాధన అక్కడతో పూర్తవుతుంది. మహాలక్ష్మి సాధన అయిన తర్వాత ఏమవుతుంది? మహాసరస్వతి సాధన. ఈ మహాసరస్వతి సాధన, బ్రాహ్మీ సాధన సృష్టి నిర్మాణానికి అవతల తీసుకెళ్తుంది, 3 లోకాలకి అవతల తీసుకెళ్తుంది. మీరు కనుక దుర్గా సప్తశతిని అర్థం చేసుకుని జాగ్రత్తగా గమనించి ఉంటే మహాసరస్వతి సాధనకే ఎక్కువగా పేజీలు కేటాయింపబడ్డాయి. మహాకాళే 1 చాప్టర్తో అయిపోయింది, మహాలక్ష్మి 5 వరకు వచ్చింది, దాని తర్వాత 13 వరకు మొత్తము కూడా మహాసరస్వతి సాధన. ఆ మహాసరస్వతి సాధనలో 3వ భాగంగా మౌనంగా ఉన్నటువంటి వ్యక్తి ప్రకృతిని గురువుగా స్వీకరించగలిగేటటువంటి అర్హతను సంపాదించుకుంటాడు. ప్రకృతి మీకు గురువుగా అవుతే ఇంక ప్రపంచంలో మీకు వేరే గురువు అక్కర్లే. మిగతా గురువులందరూ కూడా ప్రకృతే నీకు గురువు అన్న వేపు తీసుకెళ్ళటానికి మాత్రమే ఉన్నటువంటి గురువులు. అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అందుకే నేను మీకు నిరంతరము చెప్తూ ఉంటాను, ఎవ్వరూ మీకు గురువు కాదు. శరీరం ఉన్నవాళ్ళైనా శరీరం లేనటువంటి వాళ్ళైనా ఎప్పుడైనా వాళ్ళు భౌతిక శరీరధారులై ఉంటే వాళ్ళు గురువులు కాదు. మరేంటి వాళ్ళు? ఈ విషయాన్ని మీకు చెప్పగలిగేటటువంటి వాళ్ళు. ఏ విషయాన్ని మీకు చెప్తున్నారు? గురువుని ఎక్కడా బయట వెతుక్కోకండి. ఆ గురువులు ప్రకృతిలోనే నిరంతరము మీ చుట్టూరా ఉన్నారు. ప్రకృతి కోసం ఎక్కడికి వెళ్ళాలి? మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లే, ప్రకృతి మీ చుట్టూరా ఉంది. ప్రకృతి మీకు ఏం చెప్తోంది? ప్రకృతి మిమ్మల్ని ఎక్కడికి తోస్తోంది? ప్రకృతి తోచినప్పుడు మీరు వెళ్తే తప్ప మీరు ఎక్కడికి వెళ్ళలేరు. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. శివుడు ఉన్నాడు, పార్వతీదేవి అనుగ్రహం ఉంది, దేవతలందరికీ ఇష్టమే, నారదుడు కూడా స్వయంగా ఉన్నాడు, కానీ మన్మధుడు కాలిపోయాడు. కాలిపోయిన తర్వాత మళ్ళీ అతనికి శరీరం రావాలి. ఎప్పుడు వస్తుంది అతని శరీరం? ఆ క్షణంలో ఇవ్వగలిగారా? ఇవ్వలేరా? ఇవ్వగలరు, అది వేరే విషయం. అది ఎప్పుడు ఇవ్వగలరు, ఎందుకు ఇవ్వగలరు అనేటటువంటిది మీ మహాసరస్వతి సాధన. ప్రకృతి యొక్క గురుత్వాన్ని మీరు స్వీకరించిన తర్వాత మీకు అర్థమవుతుంది. అలాంటి వ్యక్తులే ఈ సాయి తత్వాన్ని అనుకరిస్తున్నటువంటి మహనీయులు. ప్రకృతిలో ఏది జరగకూడదో అవన్నీ వాళ్ళు చేయగలరు అని నిరూపిస్తారు. కానీ వాళ్ళు మాత్రం ఎప్పుడూ ప్రకృతికి దూరంగా వెళ్ళలేదు. మీరు వాళ్ళ జీవితాలు అబ్జర్వ్ చేయండి. వెంకయ్య స్వామి ఎంతమందికి ఎన్ని రకాలైనటువంటి ఐశ్వర్యాలను ప్రసాదించగలిగాడు. ఆరోగ్యము ఒక ఐశ్వర్యమే, ధనము ఒక ఐశ్వర్యమే, భార్య పిల్లలు ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి వనరులు ఆయన కేవలము తన మాటతో ఇవ్వగలడు. ఇచ్చాడు కొన్ని వేల మందికి, శరీరం వదిలేసిన తర్వాత కూడా ఇవ్వగలుగుతున్నాడు. ప్రకృతికి విపరీతంగా వాళ్ళు చేయగలిగినప్పటికీ వాళ్ళ జీవితాల్లో మాత్రం వాళ్ళు ఆ శక్తిని ఉపయోగించుకోలేదు. మన జీవితాలలో కూడా నిరంతరము ఆ శక్తిని ప్రదర్శించి మీకు సహాయపడతారు అనేది మాత్రం మీరు అనుకోకండి. ఏం చేస్తారు వాళ్ళు? మీకు ఒక రుచి చూపిస్తారంతే, ఓ రోగాన్ని పోగొట్టు, ఓ కోరికను తీర్చు. ఇది ఖచ్చితంగా వాళ్ళు ప్రకృతికి అతీతంగానే చేస్తారు. దాని తర్వాత మరి చేయరు, ఇంకా ఒకటో రెండో చేస్తారు. ఇంకా అన్నీ చేస్తూ కూర్చుంటే ఇంకా రక్తబీజుడే, మీ కోరికలకు అంత ఎక్కడ ఉంది అసలు? ఇదొక్కటే, ఇదొక్కటే, ఆ ఒక్కటే ఉంటుంది, ఉన్నది ఒకటే కానీ ఆ మల్టిప్లై అవుతూ ఉంటుంది. అంచేత ఆ ప్రకృతికి అతీతమైనటువంటి ఆ గురుత్వాన్ని గురువుల దగ్గర కనుక మీరు నేర్చుకోగలిగితే ప్రకృతే మనకి నిజమైనటువంటి గురువు అనేటువంటి భావన, ముఖ్యంగా శ్రీకృష్ణ చూస్తూ ఉంటే ఈ పాటికి మీకు చాలా బాగా అర్థమై ఉంటుంది. అంతా కూడా ఆ కాలం యొక్క మహాసముద్రంలో జరుగుతూ ఉంటుంది. మరొకటి, సాధన ఎందుకు? కాలం యొక్క మహాసముద్రంలో సాధన చేయాల్సినటువంటి బాధ్యత, లేకపోతే ప్రకృతి ఏర్పరిచినటువంటి నియమానికి మనం లోబడి ఉన్నాం కనుక ఇక్కడ కూర్చున్నాం. లేకపోతే ఇక్కడ ఎందుకు ఉంటాం మనం? రావాలి అనుకున్న వాళ్ళు రాలేరు, రాకూడదు అనుకున్న వాళ్ళు వస్తారు. దీనికి కారణం వాళ్ళ సంకల్పం మాత్రం కాదు, ప్రకృతి ఇచ్చినటువంటి పెర్మిషన్, ప్రకృతి ఇచ్చినటువంటి గురుత్వము. ప్రకృతి యొక్క ఈ గురుత్వాన్ని స్వీకరించినటువంటి వ్యక్తి ఇంకా ఏమవుతాడు? కళ్ళు మూసేసుకుంటాడు. కళ్ళు మూసేసుకోండి, నడువు తిన్నగా పెట్టుకోండి, ఏమీ ఆలోచించకండి. నేను చెప్పింది కూడా మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. మిమ్మల్ని మీరు ప్రకృతిలో ఉన్నటువంటి ఆ విశాల గురుత్వానికి, గురుతత్వానికి, పరమ గురువుల యొక్క ఆశీర్వాదానికి పూర్తిగా మీరు లొంగిపోండి. ఏ విధమైనటువంటి ఆకాంక్షలు, ఏ విధమైనటువంటి కోరికలు మనసులోకి రానివ్వకండి. బిగుసుకుపోకండి. హాయిగా నిశ్చింతగా నిద్రపోతున్న మానసిక స్థితి, నిద్రపోకండి, నిద్రపోతున్నటువంటి మానసిక స్థితిలో జరిగేదేదో జరగనివ్వండి. ఏమీ ఆలోచించకండి. ముద్రలు కానీ, మంత్రము కానీ, జపం కానీ ఏమీ వద్దు. అన్నిటినీ వదిలేయండి ప్రకృతికి. ఇన్ని లక్షల లక్షల సంవత్సరాల నుంచి మన్ని ఇంత స్థితికి తీసుకొచ్చినటువంటి ఆ ప్రకృతికి మన్ని ఎటు తొయ్యాలో తెలుసు, ఎలా తొయ్యాలో తెలుసు. ఆ కావలసినటువంటి మార్పులు మన మనోక్షేత్రములో ఆవిడ్ని చేయనివ్వండి. ఒక 5 నిమిషాల పాటు అఖండ మౌనము. ఆ అఖండ మౌనము ఏ శబ్దము ద్వారా కూడా భంగము కాని మానసిక స్థితిలో ఉండండి. మౌనముగా కొన్ని విశేషమైనటువంటి కళ్ళు మాత్రం ఎవరూ తెరవద్దు, మౌనంగా ఉండండి, వింటూ ఉండండి. ప్రకృతి ఏమి తెలుపుతోందో, ఏ మార్గదర్శక సూత్రాలు మీకు అందిస్తుందో దాన్ని మనస్సులో అతి జాగ్రత్తగా భద్రపరచుకోవటానికి జాగ్రత్తగా వినండి మాటలు. ఓం అనేటటువంటి శబ్దము, ఆ ఊ సంపూర్ణ సృష్టికి మూలము. జాగ్రత్తగా వినండి, నిరంతర మౌనములో చెప్తున్నది వినై అది మీ స్వంతము అయిపోవాలి అనేటటువంటి మానసిక స్థితిలో వినండి. ఆ మొత్తము సృష్టి, ఈ మూడు శబ్ద తరంగాల మీద ఆధారపడి ఉంది. ఈ మూడు శబ్ద తరంగాలు ఉచ్చారణ చేసినప్పుడు మన శరీరంలో వచ్చేటటువంటి మార్పులు మూడు రకాలుగా, బాహ్య జగత్తులో వచ్చేటటువంటి మార్పులు మూడు రకాలుగా ఉంటుంది. ఆ అనేటటువంటి శబ్దము మనలో క్లీం అనేటటువంటి శబ్దముగా మారితే బాహ్య జగత్తులో భూర్ అనేటటువంటి శబ్దంగా మారుతుంది. జాగ్రత్తగా ఈ రహస్యాలను విని అవగాహన చేసుకోవటానికి ప్రయత్నించండి. ఆ అనేటటువంటి శబ్దము స్థూల జగత్తును నిర్మించేటటువంటి ఈ శబ్దము మీలో క్లీం అనేటటువంటి శబ్దముగా మారితే బాహ్య జగత్తులో భూర్ అనేటటువంటి వ్యాహృతిగా మారుతుంది. ప్రకృతిలో ఉన్నటువంటి అనంతమైనటువంటి అపార సంపదను ఎనిమిది సిద్ధులుగా చెప్పుకుంటూ ఉంటాం. అష్ట సిద్ధి నవనిధి. ఈ అష్ట సిద్ధులు ఐదు తత్వాలు, భూమి, ఆప, అనిలో, వాయు, ఖం. మనస్సు, బుద్ధి, అహంకారము, ఈ ఎనిమిది అష్ట సిద్ధులు భౌతిక జగత్తులో ఏర్పడతాయి. ఆ ఏర్పడినటువంటి భౌతిక జగత్తులే అష్ట సిద్ధులే గాయత్రి మంత్రం యొక్క మొదటి చరణముగా తత్ సవితుర్ వరేణ్యంగా రూపొందుతాయి. భౌతిక జగత్తులో, స్థూల జగత్తులో, మన అంతర్ జగత్తులో క్లీం బీజంగా, బాహ్య జగత్తులో భూ అనేటటువంటి శబ్ద తరంగాలుగా వ్యాహృతి చెందేటటువంటి శక్తులు పృథ్వీ, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము, ఈ ఎనిమిదిగా మారుతాయి. ఆ మార్పునే తత్ సవితుర్ వరేణ్యం అనేటటువంటి అక్షర సమూహము తెలుపుతుంది. శ్రేయం అనేటటువంటి బీజము మనలో, బాహ్య జగత్తులో వీటి యొక్క అష్ట సిద్ధులు భర్గో దేవస్య ధీమహి అనేటటువంటి ఎనిమిది అక్షరాల సముదాయంగా విభజింపబడతాయి. అనేటటువంటి కారణ జగత్తుకి సంబంధించినటువంటి మూల శబ్ద తరంగాలు మన అంతర్ జగత్తులో హ్రీం అనేటటువంటి సరస్వతి బీజముగా, బాహ్య జగత్తులో స్వహ అనే వ్యాహృతిగా, కారణ జగత్తులోని అష్ట సిద్ధులు ధియో యోన ప్రచోదయాత్ అనేటటువంటి అక్షర సముదాయముగా ఏర్పడతాయి. మొత్తము గాయత్రి మంత్రాన్ని మీరు ఈ విధంగా అవగాహన చేసుకుంటే అష్ట సిద్ధులు వీటన్నిటినీ కలిపితే వచ్చేటటువంటి తొమ్మిదవది. ఈ తొమ్మిది నిధులు ఆ శబ్ద తరంగాలలోనే నిక్షిప్తమై ఉన్నాయి. కాలక్రమంలో మీ యొక్క స్థూల సూక్ష్మ కారణ శరీరాలు గాయత్రి మంత్ర శబ్ద తరంగాలకు ఎంత బాగా లీనం అవ్వగలిగితే అంత త్వరితముగా మీరు ఈ శక్తితో తాదాత్మ్యము చెందగలుగుతారు. జాగ్రత్తగా ఆ మంత్ర తరంగాల శబ్ద తరంగాలను గమనించుకుంటూ వినండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హ్రీం శ్రీం క్లీం ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హ్రీం శ్రీం క్లీం ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హ్రీం శ్రీం క్లీం. శబ్దము కంటే మౌనము గొప్పది. మనలో ఉన్నటువంటి మూడు గ్రంథులను క్లీం హ్రీం శ్రీం బీజాలతో జాగృతము చేసి భూర్భువస్వహ అనేటటువంటి వ్యాహృతలతో తత్ సవితుర్వరేణ్యం అనేటటువంటి శబ్ద సమూహము సంబంధము ఏర్పరుస్తుంది అనేటటువంటి నిశ్చితమైనటువంటి దృఢ విశ్వాసముతో గురువుల నుంచి అనుగ్రహ ఆశీర్వాదాలను పొందండి.